ब्रह्मः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः చెప్పినటువంటి అశ్వమేధ యజ్ఞము గురించి వివరణ మనం తెలుసుకుంటూ మేధ అనేటటువంటి శబ్దం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాం. మేధ అనేటటువంటి పదము నరమేధము, గోమేధము, సర్వమేధము, అశ్వమేధము, అజమేధము అనేటటువంటి చోట్ల వాడినప్పుడు సంస్కృతిలో వచ్చినటువంటి దోషాల వల్ల ఈ మేధ అంటే బలి ఇవ్వటము, చంపటం అనేటటువంటి ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడినది అని చెప్పుకొస్తున్నారు ఆయన. మేధ మీన్స్ ధారణ చేయటము, అవధారణ చేయటము, చంపటం కాదు. అందులో చాలా ముఖ్యంగా యజ్ఞములో ప్రాణిహింస అనేది అసలు జరగదు ఏ యజ్ఞంలో అయినా కూడా. ఇంతేదంటే యజ్ఞ ప్రక్రియ జీవించేటటువంటి ప్రక్రియ. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి, నువ్వు పుట్టటమే యజ్ఞ ప్రక్రియతో పుడతావు నువ్వు. అంటే జీవించేటటువంటి విధి విధానాన్ని యజ్ఞము అని చెప్తూ యజ్ఞములో వేరొక జీవి యొక్క ప్రాణాలు పోగొట్టుట అనేది అర్థవంతమైనటువంటి పరిస్థితి కాదది. కానీ అవగాహన యొక్క లోపం, ఎక్కడ అవగాహన యొక్క లోపం వచ్చింది అంటే విద్యుత్ గురించి తెలియనటువంటి ఒక సమాజం ఉందనుకోండి, ఊహించుకోండి, కరెంట్ అనేది తెలియదు వాళ్ళకి. వాడు ఒక నవల చదువుతున్నాడు, వాడు ఓ పుస్తకం చదువుతున్నాడు, కరెంటు వెళ్ళిపోయింది, కరెంటు పోయింది, మొత్తం ఆ ప్రాంతం అంతా చీకటితో నిండిపోయింది, చేతికి చేతికి ఏమీ కనిపించడం లేదు, అంతా కార్ట్ గాఢాంధకారం వచ్చేసింది అని రాస్తాడు వాడు. సడన్ గా కరెంట్ వచ్చేసింది, వచ్చేసరికల్లా ఏమైంది, అన్ని కనిపించడం మొదలెట్టాయి. ఇది అక్కడ రాసి ఉన్నటువంటి విషయం. కానీ వాడి కరెంట్ అనేది తెలియదు వాడికి. ఏమనుకుంటాడు వాడు దాన్ని బట్టి, చాలా తేజస్వి అయినటువంటి వ్యక్తి ఉన్నాడు కాబోలు, వాడి శరీరాల నుంచి వెలుగు వస్తుంది కాబోలు అని వాడు బొమ్మ వేస్తాడు. బొమ్మ ఎలా వేస్తాడు దాని గురించి, దేవతల గురించి మనం వేసుకునే బొమ్మలు అలా ఉంటాయి. ఈ అవగాహన కరెక్ట్ చేసుకోవాలి. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఈ రోగం పోలే. ఇంకా దేవుడు అంటే వెలుతురు ఇచ్చేది అని అర్థం, శక్తి అని అర్థం. కానీ మనము దానికి ఏడు చేతులు పెట్టామా, మూడు చేతులు పెట్టామా, ఒక చేయి పెట్టామా, ఈ గాయత్రి మాతకి ఒక చేయి ఉందా, ఆ గాయత్రి మాతకి ఆరు ఐదు శిరస్సులు ఉన్నాయా, ఏడు శిరస్సులు ఉన్నాయా అనేటటువంటి ఆ భ్రాంతి పోవటంలే. అది ఆ వీక్నెస్ మనకు అర్థమవుతోందా అది మనం అర్థం చేసుకోవాలి. మేధ అనేటటువంటి శబ్దంలో ఉన్నటువంటి భ్రాంతులు ఇవి. భ్రాంతులు ఏంటి అంటే భగవంతుడి గురించి కానీ ధర్మము గురించి కానీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు వ్యక్తుల గురించి మనం మాట్లాడటం లేదు. అది ఒక విశేషమైనటువంటి చేతనత్వ స్థాయిలు. ఆ చేతనత్వ స్థాయికి శరీరము కలిగినటువంటి వ్యక్తులుగా మనము కొన్ని పదాలు వాడుకుంటాం మనం. కానీ ఆ పదాలకి అవగాహన వేరు. నిద్రాదేవి ఒడిలో జారుకున్నాడు అంటే మరి బొమ్మ ఎలా వేస్తాం, నిద్రాదేవి ఒడిలో వాడు జారుకున్నాడు అంటే మరి ఒక అందమైనటువంటి స్త్రీ బొమ్మ వేయాలి, ఆవిడ ఒడిలో వీడు శిరస్సు పెట్టుకుని పడుకోవాలి. కానీ అదా జరిగేది. నిద్రాదేవి ఒడిలో మీరు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మీ చేతనత్వము మారుతుంది. చేతనత్వము మారేటటువంటి పదములను మేధ అంటాం మనం. మేధ అంటే చేతనత్వములో మార్పు రావుట. నరమేధము ఎందులో మార్పు రావాలి, వ్యక్తుల యొక్క చేతనత్వంలో మార్పు రావాలి. సర్వమేధము అన్ని రకాల చేతనత్వంలోనూ మార్పు రావాలి. గోమేధము ఇంద్రియాలు, సూర్యకిరణాలు వాక్కుని చేతనత్వముతో ఉపయోగించుకుంటుట. గోమేధము, శ్రీకృష్ణుడు మొత్తము జీవితము గోమేధమే. గోమేధము, దత్తాత్రేయుడిది కూడా గోమేధమే. గోమేధము అంటే ఏంటి? వాక్కు యొక్క చేతనత్వము. వాక్కు యొక్క చేతనత్వంలో మనం జీవించటం లేదు. ఇప్పుడు మాటలతే మనం మాట్లాడిస్తున్నాం, కానీ ఈ పదాల యొక్క ఆవిర్భావం ఎలా జరుగుతుంది, దానికి ఉండేటటువంటి ఆ నాలుగు చేతనత్వ స్థాయిలు మనకు అర్థమవటం లేదు. చెప్పుకుంటాం మనం వైఖరి తర్వాత. మధ్యమ పశ్యంతి పర. కానీ నాలుగు చేతనత్వ స్థాయిల గురించి మీరు మాట్లాడుకోలేదు. మీరు వైఖరి వాణితో నాలుగింటి గురించి మాట్లాడుతున్నారు. మీరు మనం ఇప్పుడు మాట్లాడింది ఏంటి? నోటితో మాట్లాడుతున్నాం కదా. నేను చెప్పింది మీరు విని వాక్యకి నాలుగు స్థితులు ఉన్నాయంటున్నారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. అంటే మీకు మిగతా మూడు స్థితులు ఏం అర్థం కాలే. మూడు స్థితులు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు. ఇంచేత నేను చెప్పిన ఆ వాక్య యొక్క నాలుగు స్థితులు నోట్తో చెప్తున్నాను నేను. మీరు మీ యొక్క భౌతికమైనటువంటి కరణ ఇంద్రియములతో వింటున్నారు మీరు. అది వైఖరియే అది. కాని మీకేం అపోహిస్తోంది? మీకు ఆ మిగతా మూడు స్థితుల గురించి అవగాహన ఉంది అని. ఏమీ అవగాహన లేదు మనకి. అవగాహన ఉంటే ఉపయోగించగలగాలి నువ్వు దాన్ని. అదే తప్పు మేధాశబ్దంలో కూడా జరుగుతోంది. దానికి వివరణ అంతా ఇస్తున్నది. మేధ అనేటటువంటి పదము ఏంటంటే చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వంలోని మార్పు. చేతనత్వంలోని మార్పుని యజ్ఞ విధానము అని కూడా అంటాం. మృత్యుముఖంలో ఉన్నటువంటి వ్యక్తి, తల్లి గర్భంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక జగత్తులోకి ప్రవేశిస్తాడు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతుకుతాడు, శరీరాన్ని వదిలేస్తాడు. మనకి అవగాహన ఉంది, తెలియదు కానీ అవగాహన ఉంది. ఏంటి అవగాహన ఉంది? మనిషి శరీరం చచ్చిపోయినా మనిషి చచ్చిపోలేదు. అదే సాంఖ్యయోగం అంటే. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నమాని దేహి. శ్లోకం అయితే చదువుకుంటాం గాని. మేధ లేదు. మేధ అనే పదం అర్థమవుతుందా? ఏంటి మేధ లేదు? శరీరము లేనటువంటి చేతనత్వము గురించి మేధ లేదు, ధారణ లేదు, అవగాహన లేదు. చెప్తున్నా ఉందని, అంతవరకు బెటర్. శరీరం మీద ఆధారపడినటువంటి చేతనత్వం ఉన్నది. ఆ చేతనత్వాన్ని మేధ అంటాం మనం. మేధ అనేది శరీరం మీద ఆధారపడకుండా ఉండేటటువంటి అనుభూతి. ఆ అనుభూతి దేనివల్ల వస్తుంది? మీకు యజ్ఞ ప్రక్రియ ద్వారా వల్ల మాత్రమే చేతనత్వంలో మార్పులు వస్తాయి. చేతనత్వంలో మార్పులు రావటానికి ఇంకొక విధానము లేదు. ఇప్పుడున్నటువంటి మానవ జాతి చేతనత్వములో మార్పులు సంపాదించటానికి కావలసినటువంటి స్థితికి వచ్చేసింది. నేర్చుకోవటం లేదు. ప్రమాదం అక్కడ జరుగుతోంది. ఎలా ఆ ప్రమాదం జరుగుతోంది? చదువుకోవాలి అందరూ అని ప్రతి గవర్నమెంట్ అనుకుంటోంది. కానీ లిటరసీ రేట్ ఎంత అవుతుంది? అందరికీ ఇంకా విద్య రాలేదు కదా. ఆఫ్రికన్ జంగల్స్ లో అక్కడ అవుతుంది. నాకు ఇంకా డౌట్ అసలు మానవ జాతిలో పిహెచ్డి లెవెల్ వరకు విద్య ఉంది, రీసెర్చ్ లెవెల్ వరకు యూనివర్సిటీస్ లో ఉంది. కానీ అక్షరాలు తెలియనటువంటి మానవులు ఇంకా చాలా మంది ఉన్నారు. మోర్ దాన్ 70-80% అవునా? మేధ కూడా అలాంటి గందరగోళంలోనే ఉంది. చేతనత్వం గురించి మాట్లాడుకునేటటువంటి స్థాయికి మనిషి వచ్చిన జంతు స్థాయి నుంచి ఇంకా మనిషి అదగలేకపోతున్నాడు. ఏమిటవుతోంది? జంతు స్థాయి నుంచి మనిషి అదగలేకపోవటానికి కారణం, మొన్న స్నానం చేస్తుంటే నేను చూసా కొన్ని చీమలు ఉన్నాయి అక్కడ. వాళ్ళ పొద్దున నీళ్లు పడగానే ఆ చీమలు ఏమయ్యాయి? చెల్లా చెదరైపోయాయి. చెల్లా చెదురు అయిపోయి ఎక్కడికి వెళ్ళటానికి ట్రై చేసేవి? నీళ్లలోకి వెళ్ళటం లేదు. అవి ఎటు వెళ్తున్నాయి? వాటి ప్రాణ రక్షణ కొరకు ఎటు వెళ్ళగలిగితే అటు వెళ్తున్నాయి. అమెరికా వాళ్ళు బాంబులు వేస్తూ ఉంటే అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఈ చీమలు చేస్తున్నటువంటి ప్రక్రియ కంటే ఎక్కువ తెలివైన పని అని మీకు అనిపించుతున్నదా? అంతేనా? వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? అంతకంటే ఎక్కువ పని ఏమైనా చేసేస్తున్నారా? ఎక్కువ తెలివైన పని చేస్తున్నారా? నాకు అనిపించింది అక్కడ స్నానం చేస్తున్నప్పుడు అది ఆ చల్లా చెదురు అయిపోయి అవి హెల్టర్ స్కెల్టర్ గా పారిపోయి అటు నుంచి నీటి ధార వాటి ఖాళీకి తగిలితే అటువైపు నుంచి కాకుండా ఇంకో వైపుకు పారిపోయి మళ్లీ ఇంకో దానికి దారి చూపించుకుని అవన్నీ కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడున్నటువంటి మనుష్యుల యుద్ధంలో చూపిస్తున్నటువంటి ప్రక్రియకి చీమల యొక్క ప్రక్రియలకి మేధకి తేడా లేదు అనిపించింది నాకు. ఎందుకు తేడా లేదు? ఎవరు నీళ్లు పోస్తున్నారో, ఎందువల్ల వాళ్ళకి ఆ ఆపత్తి వచ్చిందో, ఆ ఆపత్తి ఒరిజినేటర్స్ ని మార్చేటటువంటి శక్తి చీమలకి లేదు. లేదు కదా? నేను ఇప్పుడు నీళ్లు పోసేస్తూ ఉంటే అసలు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నీళ్లు వాడు స్నానం చేస్తున్నప్పుడు వచ్చిందా, లేకపోతే శివుడు యొక్క అభిషేకం నుంచి వచ్చిందా, లేకపోతే లలితామ్మవారి పూజ చేస్తే వచ్చేటటువంటి నీళ్లు వాళ్ల మీద పడుతున్నాయా? అవేం తెలియదుగా వాటికి. మానవులకి కూడా అసలు ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుందో తెలియదు, యుద్ధాలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. మేధ అనేటటువంటి అవగాహన ఏర్పరచుకోండి, అప్పుడు కానీ ఈ అశ్వమేధ యజ్ఞం యొక్క ఫలశ్రుతి మనం అనుకున్న స్థితిలో ఉండదు. ఏదైనా ఒక పరికరాన్ని ఉపయోగించేటప్పుడు ఉపయోగించుకునేవాడి యొక్క మానసిక చేతనత్వ స్థితి బట్టి ఆ పరికరం పనిచేస్తుంది. చిన్న కుర్రాడు బ్లేడును పట్టుకుంటాడు, వేలు కోసుకుంటాడు, పిక్ పాకెట్ ఎవడు వాడు? ఆధునిక సినిమాల్లో హీరోస్ ఇదివరకు హీరో అవుతే వాడు బిఏ చదవటం ఏదో చదవటం ఏదో చేసేవాడు. ఇప్పుడు ఆ హీరోలందరూ గుండాలు లేకపోతే దొంగలు ఏదో అవుతూ ఉంటారు కదా. అంచేత వాడేం చేస్తాడు, అదే బ్లేడుని ఉపయోగించుకుంటాడు జేబులు కొట్టడానికి. అదే బ్లేడుని బ్రెయిన్ సర్జన్ కూడా ఉపయోగించుకుంటాడు. దేనికి ఉపయోగించుకుంటాడు? ప్రాణం పోయటానికి ఉపయోగించుకుంటాడు, జీవితంలో ఆనందం నింపటానికి ఉపయోగించుకుంటాడు. పరికరం అదే. మేధ మారింది. మేధ అనే శబ్దం అర్థమవుతోందా మీకు? ఇప్పుడు చిన్న కుర్రాడిలో అసలు మేధ లేదు, ఏమీ లేదు, ఇట్ ఇస్ జస్ట్ ఎ మెకానికల్ రియాక్షన్. బ్లేడు పట్టుకున్నాడు, చేయి తగింది అంతే. బ్లేడు పట్టుకోవటం వల్ల చేయి తగిందని కూడా వాడికి లేదేమో, వాడికి అవగాహన ఉండదేమో ఆ చిన్నవాడికి. ఇంకోడు అదే బ్లేడుని వాడి లాభం కోసం, ఇంకోడు ఏ ఆపరేషన్ చేయించుకోవటానికో డబ్బు కూడబెట్టుకుని డాక్టర్కి ఇవ్వటానికి వెళ్తూ ఉంటే వీడు జేబు కోస్తాడు, అక్కడ కుటుంబం నాశనం అయిపోతుంది. ఏం చేశాడు ఇక్కడ? సెల్ఫ్ సెంటర్డ్ ఓరియంటేషన్. కేవలము తనకు లావాలి అనుకునేటటువంటి దాంట్లోనే తప్ప దానివల్ల ఇతరులకి ఏ విధమైనటువంటి ప్రమాదం వస్తుంది అనేటటువంటి మేధ వాడికి లేదు. ఇంకోడున్నాడు బ్రెయిన్ సర్జన్, వాడు చదివిన చదువు కూడా, వాడు రాత్రి పగలు కష్టపడేది అదంతా దేనికోసం అంటే కష్టాల్లో ఉన్నటువంటి వాడికి ఆ పరికరాన్ని ఉపయోగించుకోవటానికి. అంచేత మేధ మారితే పరికరం మారుతుంది, కాని పరికరం యొక్క ఉపయోగం మారుతుంది, కాని పరికరం మారదు. కానీ మీకేమనిపిస్తుంది? పరికరం మారిపోయిందని. పరికరం ఏం మారలేదు, బ్లేడ్ అదే, యజ్ఞ విజ్ఞానం కూడా అదే. ఈ అశ్వమేధాన్ని, ఆ మేధ అనేటటువంటి పదంలో ఉంది, మీరు దీన్ని నిజంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఉపయోగించుకోగలరా? అది ఆ ప్రక్రియలో పాలు పంచుకునేటటువంటి వాళ్ల మేధ మీద ఆధారపడి ఉంటుంది. అవగాహన అవుతుంది కదా? అంచేత ఈ మేధలో గుర్రాన్ని చంపటం గాని ఒక వస్తువుని చంపటం అది ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం? చేతనత్వాన్ని మార్చుకోగలమా మనం? కానీ ఈ యజ్ఞం యొక్క విశేషత ఏంటి అంటే మన వ్యక్తిగతమైనటువంటి చేతనత్వాన్ని కాకుండా మొత్తం సమాజం యొక్క చేతనత్వాన్ని మనం మార్చగలమా, ఓరియంటేషన్ ని మార్చగలమా? అశ్వమేధ యజ్ఞ చేసేటటువంటి ఋషులు, దాని ప్రణాళిక తయారు చేసినటువంటి ఋషులు ఏం చెప్పారంటే మూడు స్థితులలో కనుక అశ్వమేధ యజ్ఞాన్ని మీరు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చివేయవచ్చు. దానికి మూడు స్థితులు తర్వాత మనం చదువుకుంటాం. ఒకటి ప్రయాజ, యజ్ఞం చేసే ముందు చేయవలసినటువంటి పనులు. ఇంకోటి యజ్ఞం యొక్క కర్మకాండ, ఐదు రోజుల పాటు చేసేటటువంటి కర్మకాండ. దాని తర్వాత అనుయాజ, కర్మకాండ అయిపోయిన తర్వాత చేయవలసినటువంటి పనులు. ఉదాహరణకి వీడు డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాడు, ప్రయాజ, ముందేం చేయాలి వాడు? ఓ రెసిడెన్షియల్ కాలేజీలోనో ఎక్కడోనో చదివి ప్రిపేర్ అవుతాడు, బాగా ప్రిపేర్ అవుతాడు. ఒక రోజా రెండు రోజులా? ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతాడు వాడు? నిజంగా తెలివైన వాడు అయితే 10th class నుంచి స్టార్ట్ చేస్తాడు. పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ తెలివైన వాళ్ళు అయితే, వాళ్ళ మేధ కరెక్ట్ గా ఉంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? 10th class నుంచి స్టార్ట్ చేస్తాడు. అంటే 10th class ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కానీ ఇంత వాడు కష్టపడింది 3 గంటల్లో తేలిపోతుంది అంతేగా. అంటే నిజంగా యజ్ఞ ప్రక్రియ కర్మకాండ ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన 1.5 2 గంటల్లో తేలిపోతుంది కదా. వాడి భవిష్యత్తు ఏంటో, వాడికి వస్తుందా సీటు రాదా, 3 ఏళ్ళు వీడు పడినటువంటి శ్రమ ఆ 3 గంటల్లో తేలుతుంది. సరే తేలింది, ర్యాంక్ వచ్చింది, ఇందులో జాయిన్ అవ్వాలి వాడు, కౌన్సిలింగ్ వెళ్ళాలి కదా. ఆ కౌన్సిలింగ్ లో మళ్ళీ తెలుసుకోవాలి, దాన్ని అనుయాజ అంటాం. దాని తర్వాత కూడా ప్రాసెస్ ఉంది, పరీక్ష రాశాను నాకు వచ్చేసింది, నేను ఇంజనీర్నో డాక్టర్నో అవుతానంటే అవడు కదా. దాని తర్వాత జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిపోగానే అయిపోతుందా? నాకేం తెలుసండి ఫీజు కట్టాలని, మా వాళ్ళు చెప్పారు పరీక్ష రాస్తే సీట్ వచ్చేస్తుంది అన్నారు, నాకు తెలియదే లక్షలు లక్షలు కట్టాలని, నాకు తెలియదే ఇన్నాళ్ళు 5 ఏళ్ళు చదవాలని అని అంటున్నావా మనం? కానీ యజ్ఞాలు చేసిన తర్వాత ఆ యజ్ఞము యొక్క వెనకాతల చేయవలసినటువంటి పనులు, వాడు ఇంజనీర్ అయ్యాక ఎన్నేళ్లు చదవాలి వాడు సిలబస్? 5 ఏళ్ళు చదవాలి. 5 ఏళ్ళు చదివాక ఇంజనీర్ గా ఎన్నేళ్లు ఉంటాడు వాడు? జీవితాంతం ఉంటాడు వాడు కదా. మరి మీ అశ్వమేధ యజ్ఞంలో అలాంటి ప్రక్రియ చేసుకోవాలి అనేటటువంటి మేధ మనకి ఎందుకు రావటం లేదు? అది చెప్పాలి మనం. ఆ కాన్సెప్ట్ లేదు, అందువల్ల వర్షం కురిపించడానికి యజ్ఞమే, పిల్లలు లేకపోవటానికి యజ్ఞమే. బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్, కొంపలు అడిగేటటువంటి పరిస్థితి ఏర్పడబోతోంది అని పేపర్లు చదువుతూ ఉంటే అర్థమవుతోంది కదా. రోగానశేష నపహంసతుష్ట దుర్గా సప్తశతిలో ఈ బ్యాక్టీరియాలజికల్ వార్ఫేర్ కి యజ్ఞము తప్ప ఇంకో దారి లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటే, ఈ నవరాత్రులలో దాన్ని ఉపయోగించుకోకుండా మేధ లేకుండా మనం చేసేస్తూ ఉంటే ఏమవుతుంది? ఎంట్రన్స్ టెస్ట్ కి ప్రిపరేషన్ లేకుండా వెళ్ళాడనుకో స్టూడెంట్, ఏమవుతుంది? అదే అవుతుంది. మరి ఇంతకీ చేయొచ్చా చేయకూడదా? అలా అదృష్టంగా టిక్కులు పెట్టుకుని సీట్ వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు. మాస్టర్ ఏం చేయమంటారు అని అడుగుతారు నన్ను, కళ్ళు మూసుకుని టిక్కి పెట్టేవయ్యా దేని మీద వస్తే దాని మీద, సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగా. కానీ అది గ్యారంటీ అని లేదు కదా, అయితే మేము అదే చేస్తామని చదివించకుండా చేస్తామా మన పిల్లలకి? అలాగా చెయ్యం కదా. అంచేత మనకి చాలా టైం ఉంది. ఈ టైంలో ఓ ఇంజనీరింగ్ దానికే మీరు ఎంత కష్టపడతారో, దానికి మీరు ఎంత సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి? ముఖ్యంగా దీన్ని ఇంతసేపు తిప్పి తిప్పి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా ప్రపంచంలో రోగాణువుల యుద్ధం గ్యారంటీగా వస్తుంది. ఈ యుద్ధంలో రాకపోతే నెక్స్ట్ యుద్ధంలో వస్తుంది. ఎందుకంటే మనిషి అలాంటి మేధలో ఉన్నాడు వాడు. లేకపోయి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి యాంథ్రాక్స్, స్మాల్ పాక్స్ కూడా మల్టిప్లై అయిపోవచ్చు. కొంచెం ఆ బ్యాక్టీరియాలజీ గురించి అవగాహన ఉన్నవాడు అవగాహన చేసుకోవచ్చు, దే మే గ్రో. వాడు చేయాలని అనుకోకపోయినా అవి గ్రో అయిపోవచ్చు. దానికి ఏకైక మార్గం ఏంటంటే దుర్గా సప్తశతి. మరి ఆ దుర్గా సప్తశతిని మనం ఏం ఉపయోగించగలుగుతున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఎలాగంటే ఇందాక నేను చెప్పానే, టిక్ పెట్టేసుకుని అలా చదివిస్తున్నారు. మీరు చదివిస్తాం బెటర్ కదా, ఏమీ రాయకుండా ఉండటం కంటే అలా టిక్ పెట్టుకోవటం మంచిదే. కానీ ఇంత అద్భుతమైనటువంటి మేధా సంబంధమైనటువంటి జ్ఞానం మనకి ఉన్నా దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం ఇచ్చి ఇంటింట్లా కూడా ఆ గాయత్రీ యజ్ఞాలను గురుదేవులు చేయించినందుకు, అదేదో హిందూ ధర్మాన్ని ఉద్ధరించేద్దామని వేదాలను ఉద్ధరించేద్దాం అనేటటువంటి ఆ సంకీర్ణమైనటువంటి మనస్తత్వం గురువులకు ఉండదు. వాళ్ళకుండేటటువంటి మనస్తత్వం ఏంటి అంటే మానవ జాతికి ఎంత చెప్పినా ఇంత మేధతో అది చెయ్యలేదు ఈ యజ్ఞాలు అవి. కర్మకాండ ఇచ్చేసాం ముందు, మంత్రం ఇచ్చేసాం, జరుగుతూ ఉంటుంది. అది ఎన్నేళ్ల బట్టి జరుగుతుంది? అది ఆల్మోస్ట్ 200 ఇయర్స్ బట్టి జరుగుతుంది టెక్నాలజీ. ఈ 200 ఇయర్స్ తర్వాత ఇప్పుడు గురువులు ఏం కోరుకుంటున్నారు అంటే మీరు అవగాహన చేసుకుని చేయండి కొంతమంది అయినా, అట్లీస్ట్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్. మెకానికల్ గా చేయకండి, దీన్ని అవగాహనతో చేయండి. ఎంత పెద్దదైనటువంటి ప్రపంచ భవిష్యత్తును మార్చేసేటటువంటి కార్యక్రమానికి మనం చూపిస్తున్నటువంటి జ్ఞాన సముపార్జనకి, శక్తి సముపార్జనకి ఏం ప్రయత్నం చేస్తున్నామని. నవరాత్రుల్లో సగం రోజులు అయిపోయాయి. నవరాత్రులు తప్ప ఈ శక్తి సముపార్జన మీకు లభించదు అని చెప్తున్నాను నేను. చేతనత్వంలో ఉన్నటువంటి చాలా పెద్ద జబ్బు ఏంటి అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేతనత్వం మారదు. చేతనత్వం మారినప్పుడు మీరు మారాలి తప్ప చేతనత్వాన్ని మార్చే స్థితిలో మనం లేము ప్రస్తుతం. ఋషులు ఆ చిత్తులో ఉన్నారు, చేతనత్వాన్ని మార్చగలిగేటటువంటి స్థాయిలో ఋషులు ఉన్నారు. మనం చేతనత్వాన్ని మార్చేటటువంటి స్థాయిలో లేవు. అంచేత మనం ఏం చేయగలం అంటే నవరాత్రులనే మాత్రమే ఉపయోగించుకోగలము. అంచేత ఆ టైం అప్పుడు రకరకాలైనటువంటి ప్రయత్నాలతో రకరకాలైనటువంటి నియమాలు ఏర్పరిచి మన మేధను మార్చటానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేశారు. అంచేత ఈ మేధాయజ్ఞాలన్నీ కూడా దుర్గా సప్తశతిలో 3 రకాలైనటువంటి మేధాయజ్ఞాలు ఉన్నాయి. దానినే మహాకాళీ యజ్ఞము, మహాసరస్వతి యజ్ఞము, మహాలక్ష్మి యజ్ఞము అని చెప్పుకుంటూ ఉంటాం మనం. దానిని అవగాహన చేసుకునేటటువంటి వ్యక్తిత్వములో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేతనత్వము మార్పులో ప్రాణహాని ఎప్పుడూ జరగదు. నువ్వు చంపుతాను అంటున్నావు అర్జున, నువ్వెవరిని చంపుతావు అన్నాడు. ప్రాణహాని ఏం జరగటం లేదు అక్కడ. చేతనత్వములో మార్పులు జరుగుతున్నాయి, అంతకంటే ఇంకేం జరగటం లేదు అని చెప్తాడు. నయనం చిందంతి శస్త్రాణి, నయనం దహతి పావక, నచేనం క్లేదయంతి ఆపో, నశోషతి మారుతాని శ్లోకాలు ఎందుకు చదువుకోవటం, మేధలో లేందే. మీకు ఆ భావం అర్థమవుతోందా? చేతనత్వంలో మానవ శరీరాలు మాత్రమే మారుతాయి తప్ప చేతనత్వం మారదు. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఎక్కడా బ్రేక్ లేదు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ. ఎక్కడా బ్రేక్ లేదు, ఎవరి జీవితాలలో కూడా బ్రేక్ లేదు. గురువుల యొక్క జీవితాలలోనే కాదు, మీ జీవితాలలో కూడా బ్రేక్ లేదు. ఆ మేధ కావాలి. ఆ మేధ ఉన్నది అని ఆ 2 శ్లోకాలు చెప్తున్నాయి మనకి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే నమః.